పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం పరిచయం. నేటి మతిమంతుల్లో ఎక్కువ మంది వలయాలు చుట్టుకుని తిరుగుతున్నారు. రంగుల రాట్నంలో గుర్రం ఎక్కి తిరిగే పిల్లవానికి మళ్ళీ తిరుగుతున్నారు. గుర్రం ఎక్కామనే సంతోషం, అతి వేగంగా ప్రయాణం చేస్తున్నామనే సంతోషం వారికి ఉంటే ఉండవచ్చు, కానీ ఎంత వేగంగా తిరిగితే అంత త్వరగా బయలుదేరిన స్థలానికి రావడమే కదా జరిగే పని. ఈ పరిస్థితికి ముఖ్య కారణం ప్రత్యేక నిపుణులను తయారు చేయడానికి పూనుకున్న నేటి విద్యా విధానమని ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు తత్వవేత్త అయిన ఏఎన్ వైట్హెడ్ భావిస్తున్నాడు. ఈ విధానం అతి ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చిపెడుతూ ఉందని ఆయన ఉద్ఘాటిస్తున్నాడు. ప్రతి మతిమంతులు ఏదో ఒక శాఖలో నిపుణత్వం సంపాదించడం పరమావధిగా పెట్టుకుపోవటం వల్ల మిగిలిన శాఖలతో అతనికి పరిచయం ఉంటే ఉండవచ్చు, కానీ సమ్యక్ దృష్టికి అవసరమైనంత జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నాడు. ఏదో ఒక భావంలో పాతు కూర్చుని సూత్రాలను సృష్టిస్తున్నాడు. ఈ సూత్రాలు ఒక వలయాన్ని నిర్మిస్తున్నాయి. ఆ వలయంలో తిరుగుతున్నాడు. ఆ శాఖ అతని వల్ల అభివృద్ధి చెందవచ్చు, కానీ ఆ అభివృద్ధి అతను తిరిగే వలయానికి పరిమితమై ఉంటుంది. ఒకే వలయంలో తిరగటం అంటే ఒకే రకం సూత్రాలను వల్లివేయటం అవుతుంది. సాహిత్య రంగంలోనూ ఇతర రంగాల్లోనూ కూడా మన రాష్ట్రంలో ఇటువంటి వలయాలు అనేకం ఉండటం మనకు అనుభవంలో ఉన్న విషయమే. ఏ వలయంలో ఉన్నవారికి ఆ వలయం సత్యమైనది నిత్యమైనదిను, ఎవరికి వారికి తమ వలయం మినహాయిస్తే మిగిలిన వలయాలన్నీ విషవలయాలు, తమది మాత్రం మధుర వలయం. ఒకప్పుడు మానవుడు ఏదో ఒక భావనలో కదలకుండా పాతుకుని ఉండటం, ఏదో ఒక సూత్రాన్ని విడవకుండా అంటిపెట్టుకుని ఉండటం, చచ్చే వరకు వలయాకృతుడై ఉండటం ఘనంగా ఉండేది. నేను చచ్చినా మారను అనే మాట ప్రతి ఘనుని నోట ఎప్పుడో ఒకప్పుడు మనం వినకుండా ఉండం. అయితే ఇటువంటి మానవుని వల్ల నేటి పరిస్థితుల్లో సంఘానికి విపరీతమైన చెరుపు వాటిల్లగలదని వైట్హెడ్ ప్రవచిస్తున్నాడు. మతిమంతులు వలయా వృత్తులై ఉండటం వల్ల వారికి సమ్యక్ దృష్టి, సమన్వయ శక్తి కొరబడితే వారు ఏదో ఒక రకమైన పరిస్థితులనే చూడగలుగుతారు. అన్ని రకాల పరిస్థితులను చూడలేరు. అప్పుడు అన్ని రకాల పరిస్థితులను సమన్వయపరుచుకొని సంఘాన్ని నడపగలిగిన అధికారం 2వ తరగతి 3వ తరగతి మనుషులకు సంక్రమిస్తుంది. దానివల్ల మానవ పురోగమనం కుంటుపడుతుంది. దీనికి తగినట్లు వలయాకృతులైన ఈ మతిమంతులు తమ తమ వలయాలను ఉబ్బించి ఉన్న ఆకాశ సమన్వయాన్ని చిన్నాభిన్నం చేయటానికి ప్రయత్నిస్తారు. అంతటితో సంఘం గతుక్కుమంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఇది. ఈ పరిస్థితి మారాలి. మతిమంతులు తమ తమ వలయాలను అధిగమించి అన్ని వలయాలను, అన్ని పరిస్థితులను సమన్వయపరచుకొని పురోగమనానికి దోహదం చేయగలిగిన శక్తిని పెంపొందించుకోవాలి. ఈ శక్తి మనసుకు లేదు. ఇందుకు మానవుడు మనస్సు పైన ఉన్న అంతస్తులను చేరుకోవాలి. ఆ అవసరాన్ని ప్రస్తావించడమే ఈ నవల యొక్క ఆదర్శం. ఇది ప్రజాస్వామిక యుగం. ప్రజాస్వామికం అంటే మెజారిటీ అధికారంలోకి తమకు అనుకూలంగా మైనారిటీకి ప్రతికూలంగా పరిపాలించడం కాదు. తన విధానంలో ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేటట్లు పరిపాలించడం ప్రజాస్వామికం. ఈ పని భావ సంరక్షణార్థం ముడుచుకుపోవటం వల్ల కానీ, ప్రత్యర్థులతో యుద్ధానికి దిగటం వల్ల కానీ జరగదు. చర్చల వల్ల, తర్జన భర్జనల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. చర్చించుకొని, వాగ్వాదాలు పెంచుకొని, క్రోధాలు రేపుకొని ఎడముఖం పెడముఖం అయ్యే పరిస్థితి కాదు నేను సూచించేది. ఎవరికి వారు ఇతరుల వాదం సానుభూతితో వినాలి. ఎవరికి వారు కొంత జరగాలి. ఇతరులను తమలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. తమ భావ జగత్తులో ఇతరులకు చోటు ఇవ్వాలి. ప్రతి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించినప్పుడే ప్రజాస్వామికం విజయవంతం అవుతుంది. విశ్వానంతా తనలోనే చూసుకోగలిగిన మానవుడు పుట్టుకురావడానికి ప్రజాస్వామిక విధానం పునాది అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి ఆదర్శానికి తన భావంలో వేళ్లు తన్నుకొని నిలబడిన వ్యక్తి ప్రమాదం. జీవితాన్ని సూత్రీకరించడం మరొక ప్రమాదం అంటున్నాడు ఏఎన్ వైట్హెడ్. ఈ సూత్రంలోకి జీవితం ఇమడదు. పైగా జీవితం అనుక్షణం మారేది, సూత్రం మారనిది. సూత్రాల మీద ఆధారపడిన వ్యక్తి జీవితంలో వస్తున్న మార్పులను అజలోకి తీసుకోడు, గమనించనే గమనించడు. తన సూత్రంలోకి ఇమడిన జీవిత శకలాన్ని ఏదో ఒక నెపంతో దూరంగా నెట్టివేస్తాడు. సమేచిత పడిపోతాడు. ఫ్యానటిక్గా తయారై నిరంతర సాధన వల్ల విరోధి వర్గాన్ని వృద్ధి చేసుకుంటూ చివరకు తనకు తాను మిగులుతాడు. పొర్లిపోతున్న ప్రవాహానికి అడ్డుగా నిలిచే గుట్ట రూపం ధరిస్తాడు. తన వ్యక్తిత్వాన్ని తాను నిలుపుకుంటున్నానని అతను అనుకోవచ్చు. సంఘంలో ఇమడలేక కష్టాలను ఎదుర్కోవాల్సి రావటం ఉత్తమ పురుషుల లక్షణమని అతను సూత్రీకరించవచ్చు. కానీ ఈ మాటలను ఎవరు నమ్ముతారు? బెరడుగట్టి ఘనీభవించిపోయిన అతని ఆకారాన్ని చూసి ఎవరు సంతోషిస్తారు? నిట్టూర్పుల రూపంలో అతను వెడలకెక్కే ద్వేషానలానికి ఎవ్వరూ తొలగిపోరు, తొలగనప్పుడు క్రాగిపోరు. అందుకని జీవితాన్ని సూత్రీకరించడం మరొక ప్రమాదం అన్నాడు ఏఎన్ వైట్హెడ్. నేటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రపంచం సంగతి అటుంచి మన దేశ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మన దేశంలో నేడు ఎక్కడ చూసినా వలయాలే. ఏ వలయానికి ఆ వలయమే ప్రత్యేక హక్కులను సంపాదించడానికి పెనుగులాడుతూ ఉంది. ఒక ప్రదేశాన్ని దాని అధికారంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ వలయాల విజృంభణ వల్ల వచ్చిన తాకిడి ఎక్కువై వీటన్నిటినీ కలుపుకుపోవలసిన నిర్మాణం శక్తి సన్నగిలటం తోస్తుంది. నడక కుంటుపడింది. లక్ష్యం చెదిరే ప్రమాదం ఈ పరిస్థితుల్లో నిగూఢంగా ఉంది. ఈ వలయాలు పార్టీల పేరున, సంఘాల పేరున, గ్రూపుల పేరున మనుతున్నాయి. ఏ పేరున మనినా వలయం వలయమే, ఏనుగు చచ్చినా బతికినా 1000 రూపాయలే అన్నట్టు. ఈ వలయాల వారికి తమ వలయంలో పుట్టి పెరిగి దానిని అధిగమించిన వారి మీద ఎక్కువ పగ. ఈ పగను వారు అనేక భంగులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ పగ వలయంలో ఉన్న సభ్యులు ఐకమత్యానికి వినియోగపడవచ్చు, కానీ వీరి ఐకమత్యం వృద్ధి చెందిన కొద్దీ సంఘం నష్టపడుతుందనే మాట మాత్రం వాస్తవం. పగ వల్ల వచ్చే ఐకమత్యం మారణ హోమం వల్ల, మరణం వల్ల పొందే ఐకమత్యం లాంటిది. ఇటువంటి ఐకమత్యం బిగుస్తున్న రోజులు ఇవి. అందువల్ల ఈ ఐకమత్యాన్ని కరిగించగలిగిన వ్యక్తుల అవసరం ఈనాడు అత్యధికమైంది. ఈ అవసరాన్ని ప్రస్తావించడమే ఈ నవల యొక్క ఆదర్శం. రాజకీయంగా ప్రజాస్వామిక విధానం ఇటువంటి వ్యక్తుల ఆవశ్యకతను సూచిస్తుంది. ఇటువంటి వ్యక్తుల మనుగడకు సహాయపడుతుంది. అయితే ఈ పరిస్థితిలో ప్రమాదం లేకపోలేదు. పురోగమనాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది ప్రమాదం కూడాను. సంఘాన్ని ఆవరించి ఉన్న ఏదో ఒక వలయం బలపడి అధికారంలోకి వచ్చి మిగిలిన వలయాలను చిదిమివేసి తన నిజ సంస్కారాన్ని మొత్తం సంఘం మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నించే అవకాశం ఉండటమే ఈ ప్రమాదం. ఈ ప్రమాదాన్ని వలయాకృతుడైన ఏ వ్యక్తి ఎదుర్కోలేడు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోగలిగిన వ్యక్తి, ఈ వలయాలన్నింటినీ కలిపి చూడగలిగిన వ్యక్తి ఒకడే. వలయాలను కలిపి చూడగలగడం అంటే అన్ని వలయాల లక్షణాలను ఒకచోటకు చేర్చి కుట్టి ఒక అతుకుల బొంతం తయారు చేయడం కాదు. ఈ చూపు అన్ని వలయాల అవసరాలను గుర్తించగలదు, వలయవాసులందరినీ ఉత్తేజపరచగలదు, విశాలమైన ఒక ఆదర్శాన్ని సృష్టించి అందరినీ ఏకోన్ముఖులను చేయగలదు, ఒక నూతన పంథానం నిర్మించగలదు. ప్రజాస్వామిక విధానం ఈ నూతన వ్యక్తి ఆవిర్భావానికి ఆధారం. ఈ నూతన వ్యక్తి అతీత మానవ సృష్టికి ఆధారం. ఈ అవసరాన్ని ప్రస్తావించడమే ఈ నవల యొక్క ఆదర్శం. సైన్సు మానవుడు ఇంతకుముందు వల్లే ఒకచోట నిలబడి జీవయాత్ర సాగించే అవకాశం లేకుండా చేసింది. మనిషిని దేశ ద్రిమ్మరిని చేసింది. ఈనాటి మనిషి ఉదయం ఒక ఊళ్ళోనూ, మధ్యాహ్నం మరొక ఊళ్ళోనూ, రాత్రి ఇంకొక ఊళ్ళోనూ ఉండవలసి వస్తుంది. కొంతమంది దేశాలనే మారుస్తున్నారు. చెట్టు ఒకే చోట పాతుకుని ఉండి బతుకుతుంది. అక్కడ నుండి కదిలిస్తే మరొక చోట పాతివేస్తే తప్ప బతకదు. మరొక చోట పాతివేసినా బ్రతకని చెట్లు ఉన్నాయి. జంతువు కదులుతూ బ్రతకగలుగుతుంది. ఒక పరిధిలో అంటే ఒక పరిస్థితిలో మాత్రమే మనగలుగుతుంది. దానిని ఎక్కడికి తీసుకువెళ్ళినా కృత్రిమంగా ఆ పరిస్థితిని దాని చుట్టూ నెలకొల్పినప్పుడే అది బ్రతుకుతుంది. మానవుడు అంతే. అయితే నూతన పరిస్థితులకు జంతువు కంటే త్వరగా అడ్జస్ట్ అవ్వగలుగుతాడు. ఈనాటికి పల్లెటూరు నుంచి వచ్చిన రైతు పట్టణ వాతావరణంలో ఉక్కిరి బిక్కిరి అవడం మనకు నిత్యమో కనిపించే దృశ్యమే. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్న యావ తప్ప అతనికి ఇంకొకటి ఉండదు. అయినా జంతువు వలె కాక ఎక్కడ పడితే అక్కడ తనకు కావలసిన పరిస్థితులను తనకు తానే సృష్టించుకోగలుగుతున్నాడు. నూతన పరిస్థితుల్లో మనగలుగుతున్నాడు. అంటే క్రమక్రమేణా అతను పరిస్థితుల ప్రభావాన్ని అధిగమించి బ్రతకగలుగుతున్నాడన్నమాట. క్రమక్రమేణా మానవుని మీద పరిస్థితుల ప్రభావం నశిస్తూ ఉన్నదన్నమాట. ఇక మానవునికి వేళ్ళు ఒకచోట ఉండవలసిన అవసరం లేదు. తన మనగడుకు ఏదో ఒక భౌతిక ప్రదేశాన్ని ముడిపెట్టుకుని ఉండవలసిన అవసరం లేదు. అతను గాలిని పోసుకుని గాలిలో బ్రతకగలడు. ఈ నూతన జీవిత విధానంలో ఇతనిని అనేక ప్రమాదాలు, అపాయాలు ఎదుర్కొంటాయి. అందులో సందేహం లేదు. అయితే ఎప్పటికప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడే కదా మానవుడు కొత్త కొత్త విషయాలను కనిపెట్టేది, మానవుల్లో ఉన్న సృజనశక్తి విజృంభించేది, మానవుడు దేవుడయ్యేది. ఇందుకు మానసిక జీవితం ప్రగాఢం అవ్వాలి. భౌతిక జీవితం మానసిక జీవితాభివృద్ధికి ఉపాధిగా మాత్రమే వ్యవహరించాలి. ఇప్పుడు పైకి మనం ఎన్ని కబుర్లు చెప్పినా మనకు భౌతిక జీవితమే ముఖ్యమైంది. ముఖ్యమవటమే కాదు, మానసిక విజృంభణను భౌతిక జీవితం కోసం అరికడుతున్నాం. అరికట్టడమే కాదు, భౌతిక జీవితం కోసం బలవంతంగా మలుపు తిప్పుకుంటున్నాం. అందువల్ల తెలివిగలవాడు, ద్వంద్వ ప్రవృత్తి గలవాడు, నిర్దాక్షిణ్యుడు, నైతిక ఆధ్యాత్మిక విలువలను ఎగదన్నేవాడు అవుతున్నాడు. మానవ జీవితం నూతన శక్తులను, నూతన విలువలను తెచ్చిపెడుతుంది. మానవుని భౌతిక జీవితం వాటికి దోహదం ఇచ్చేదిగా, ప్రోత్సహించేదిగా ఉండాలి. అందుకు అనుకూలంగా శరీరం తన ఘన స్వభావాన్ని వదులుకోవాలి, వీలైనంత పలచబడాలి. మనస్సు చేతిలో పదును కలిగిన చురకత్తి వలె వ్యవహరించగలిగేదిగా ఉండాలి. ఈ స్థితిలోని మనస్సు క్రమక్రమేణా తన్ను తాను హరించుకొని మానవుణ్ణి నూతన రంగంలోకి ప్రవేశపెట్టడానికి ఆవహించేదిగా ఉండాలి. అతీత మానసిక శక్తి యొక్క ఆవిర్భావానికి చేయూతనిచ్చేదిగా ఉండాలి. ఈ స్థితిలో మానవుడు ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ప్రభావంలోనైనా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలుగుతాడు. అన్ని ప్రభావాలను, అన్ని పరిస్థితులను తనలోనే పొందగలుగుతాడు. దివ్య జీవనాన్ని సృష్టించగలుగుతాడు. ఈ అవసరాన్ని ప్రస్తావించటమే ఈ నవల యొక్క ఆదర్శం. ఈ పరిచయం ముగించే ముందు పుస్తకాన్ని గురించి మరొక విషయం చెప్పవలసి ఉంది. అది ఈ పుస్తకంలో నేను అనుసరించిన రచనా విధానాన్ని గురించి. ఈ రచనా విధానం కొత్తదేమీ కాదు, అయినా ముందుగా ఒక మాట చెప్పడం మంచిదనుకుంటాను. ఇందులో కథకుడు కథ చెప్పడానికి ఉపక్రమిస్తాడు, కానీ కథనంతా తనే చెప్పడు. మధ్య మధ్య కొన్ని సంఘటనలు ఈ నవల్లోని పాత్రలు చెప్తాయి. కథలో జరిగే కొన్ని సంఘటనలు తాను చెప్పలేక పాత్రలను చెప్పవలసిందిగా కోరతాడు కథకుడు. అతను కోరిన ప్రకారం కథలో తమకు జరిగిన కొన్ని సంఘటనలను పాత్రలే వర్ణిస్తాయి. నేను ఈ విధానాన్ని అకారణంగా అనుసరించలేదని మనవి చేసుకుంటున్నాను. కథకుడే కథ చెబితే ఒక దృక్కోణం నుంచే కథ నడుస్తుంది. నవలలోని కథ అనేక దృక్కోణాల నుంచి నడవలసిన కథ అనిపించి ఈ విధానాన్ని నేను అనుసరించాను. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని చాలా వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. అటువంటి సంఘటనలు ఫలానా వ్యక్తికి ఇలా జరిగింది అని మరొక వ్యక్తి ఆయన కథకుడు చెప్పిన దానికంటే అనుభవించే వ్యక్తే నాకు ఇలా జరిగింది అని చెప్పడం సమంజసంగానూ సహజంగానూ ఉంటుంది. అలా చెప్పడం వల్ల వినేవారి హృదయాలకు సూటిగా తగులుతుంది. ఆ సంఘటనను ఆవరించి ఉండే ఆర్ద్రత ఇంకా తడితడిగా ఉండి వినేవారి హృదయాలను కూడా చెమ్మగిలేటట్టు చేస్తుంది. ఈ ఉద్దేశంతో ఈ విధానాన్ని ఈ నవలలో అనుసరించాను. ఈ విధానం శ్రోతలకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. త్రిపుర నేని గోపీచంద్, సూతాశ్రమం, తెనాలి.